ఓం శ్రీ సాయిరాం. ఈరోజు భగవద్భక్తుడు, దాసుడు, అనుజుడు, పూర్ణుడు అయినటువంటి అద్వైతమూర్తి హనుమను గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కృతం హనుమతా కార్య సమవిద్విహు దుష్కరం, మనసాపి అదన్యేన నశక్యం ధరణీతలే అంటాడు వాల్మీకి రామాయణంలో. అంటే నిజానికి రామకథ పూర్ణమై రామపట్టాభిషేకమైనటువంటి మహాసన్మంగళ వేళ రాముడు సాలంకృతుడై ఉన్నాడు. అంతఃపురం అంతా కూడా, సభాభవనం అంతా కూడా ఒక గొప్ప వేడుకగా ఉంది, మన పుట్టపర్తిలాగా. అందరి కళ్ళు రామస్వామి మీద ఉన్నాయి, కానీ రామస్వామి మాత్రం ఎవరికోసమో వెతుకుతున్నారు. ఇంతమంది పురోహితులు, హితులు, సన్నిహితులు, పురప్రముఖులు, అంతఃపుర స్త్రీలు, వానర సమూహం, వీళ్లంతా కూడా రాముడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శిస్తూ పరవశించిపోతున్న వేళ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దివ్యమైనటువంటి నేత్రాలు దేనిని వెతుకుతున్నాయి అని అందరి అందు కలిగిన ఒక ప్రశ్న. సమాధానంగా కాసేపు అయిన తర్వాత రామచంద్రుడు సింహాసనం దిగి సభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లారు. ఆ వ్యక్తి ఎక్కడున్నాడయ్యా అంటే, రెండు సింహాసనాల వెనక పద్మాసనంలో ఝానముద్రాంకితమై ఉన్నాడు. కనుల వెంట అశ్రుధారలు కారుతూ ఉన్నాయి. ఆ అశ్రుధారలతో ఆనంద ప్రవశం చెంది ఉన్నాడు. చూసేవాడికి సమాధి స్థితిలో ఉన్నాడు. నేను వచ్చాను అన్నాడు రాముడు. ఎక్కడా జవాబు లేదు. మళ్లీ ఇదిగో నేను వచ్చాను చూడు అన్నాడు. జవాబు లేదు. ఆ క్షణంలో శ్రీరామచంద్ర ప్రభు తన దివ్య హస్తంచేత ఒక స్పర్శ చేసి తాకి, హనుమా నేను వచ్చాను అన్నాడు. అన్నా స్పృహ లేదు. హనుమా నీకోసం నేను వచ్చాను అన్నాడు. ఆ క్షణం నెమ్మదిగా కళ్ళు తెరిచే ప్రయత్నం చేసి హనుమంతుడు కళ్ళు తెరవలేకపోయినాడు. కన్ను తెరువు, నీకోసం నేను వచ్చానంటున్నాడు రామచంద్రుడు. తెరవలేనుంటున్నాడు హనుమ. నీ దివ్య నామస్మరణంతో, అజపమైనటువంటి మహాధ్యానంతో నా కళ్ళ నిండా ఆనందాశ్రువులు నిండిపోయినాయి. ఇంత ఆనందంతో కూడిన బాష్పాలు తెప్పించిన తండ్రి, నీవే కన్నీరు తప్పిస్తే తప్ప రెప్ప ఎత్తలేను అన్నాడు. లేలే అన్నారు రామచంద్రుడు. చూశాడు దివ్యమంగళ విగ్రహాన్ని, మహాపరవశం చెందాడు. దేనిని ధ్యానించాడో, దేనిని నిజంగా స్మరించాడో, దేనిని ఒక తపస్వాధ్యాయంగా మార్చుకున్నాడో, అటువంటిదే సాకారమై ఆ ప్రభువు తన దగ్గరకొచ్చినటువంటి వేళ రాముడు నవ్వుతూ ఒక మాట అన్నాడు. అంతఃపురమంతా, అయోధ్య అంతా పండగ చేసుకుంటున్నదే, నీకివేమీ పట్టలేదా? కన్ను తెరిచి చూసినట్లయితే ఎంత అందంగా ఉన్నదో చూశావా అన్నాడు. వాటితో నాకేమి పని స్వామి, నాకు నీతో పని. నీ దివ్యమంగళ విగ్రహం కంటే, నీ సత్య సౌందర్యం కంటే మరొక సౌందర్యమైన వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నదా అంటూ హనుమ లేచాడు. ఆ లేవటానికి శ్రీరామచంద్రుడు తన చిటికెన వేలు అందించాడు. ఈ శ్రీరామచంద్రుడి యొక్క చిటికెన వేలు రామావతారం మొత్తంలో రెండు చోట్ల మాత్రమే జరిగింది. ఒకటి సీతాస్వయంవర వేళ, కళ్యాణ వేళ. తర్వాత హనుమంతుడికి చిటికెన వేలు అందించాడు. హనుమంతుడు అని మనకు తెలుస్తున్నది గాని సభలో ఉన్నవారెవరికి హనుమ ఇంకా పరిచయం కాలే. నెమ్మదిగా చిటికెన వేలు పట్టుకుని అందించి హనుమని సింహాసనం దాకా నడిపించాడు రామచంద్రుడు. సభ పరికించి చూస్తున్నది, మహానిశ్శబ్దంగా ఉన్నది. అప్పుడు ఇందాక మనం అనుకున్న శ్లోకం చెప్పాడు రాముడు. అంటే శ్లోకంలో, శ్లోకం ద్వారా తన యొక్క హృదయాన్ని ఆవిష్కరించాడు రాముడు. అన్నాడు, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే స్వామి కార్యక్రమాన్ని, స్వామి యొక్క ఆజ్ఞని పాటించటంలో మరొకడు ఉన్నాడా? ఒకవేళ ఉన్నా వాడికి ఇట్లా చేయాలన్న మనస్సు ఉంటుందా అంటే, ఈ ప్రపంచంలో మాత్రం మా హనుమ కంటే మరొకడు లేడు అని రెండవసారి ఆలింగనం అనుగ్రహించారు. మొదటిసారి ఎప్పుడయ్యా అంటే, సీతాన్వేషణలో అమ్మవారిని దర్శనం చేసి రాముడి దగ్గరకొచ్చి ఉన్నది ఉన్నట్లుగా, దృశ్య సాక్షాత్కార భాజకంగా, అంటే కన్నులకు కట్టినట్టుగా అమ్మవారి యొక్క స్థితిని చెప్పినప్పుడు రాముడు ఆనందప్రవేశుడైపోయినాడు, దుఃఖం నుంచి బయటపడ్డాడు. అప్పుడు ఆలింగనమిచ్చాడు సముద్ర తీరంలో, మళ్లీ సభామధ్యంలో రెండవసారి ఆలింగనమిచ్చాడు. ఈ రెండు కౌగిలింతలు పరమాత్మ నుంచి స్వయంగా అనుభవించినటువంటి భాగవతోత్తముడు భక్తుడు ఎవరు అంటే ఇదిగో మన హనుమ. నిజానికి మహామండలేశ్వరి అయినటువంటి అమ్మవారు దేవీ భాగవతంలో మాటన్నది, త్రేతాయుగంలో 8 మంది మంత్రులతో కూడి నేను శ్రీరాముడై వెళ్తాను. ఆ శ్రీరాముడి యొక్క శక్తి, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులు మూడు అవి నేనే. ఆ 8 మందిలో ఒకడు పరమ ఉత్కృష్టమైనటువంటి మంత్రి ఉంటాడు, ఆ మంత్రి హనుమ అన్నది. మరి ఎవరు ఈ హనుమ? హనుమ అంటే వాళ్లమ్మ అంజనీదేవి పెట్టుకున్నటువంటి పేరు సుందరుడు. ఏ తల్లికైనా తన బిడ్డ సుందరుడేగా, కనుకనే ఆమె కూడా పేరు పెట్టుకుంది. అయితే ఈ సుందర అనేటువంటి ఆమె పెట్టుకున్నటువంటి పేరు కంటే ఇంద్రుడి యొక్క వజ్రసంఘాతం చేత హనువులు అంటే దవడలు వాచిన కారణంగా ఆయన హనుమంతుడైనాడు. వాయుపుత్రుడు అంటే వాయువుకి ఆత్మజుడై పుట్టాడు గనక వాయుపుత్రుడు అని. ఇవన్నీ గుణ విశేషణాలతో కూడినటువంటి పేర్లు, కాని అసలు పేరు సుందరుడు. మరి హనుమ మన పురాణ ప్రకారంగా చూసినట్లయితే పంచముఖ ఆంజనేయ స్వామి అని మనం వింటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి అంటే పౌరాణికమైనటువంటి విశేషణలతో ఒక్కొక్క దిక్కును చూస్తున్నప్పుడు ఆయనకు ఒక్కొక్క పేరు ఇవ్వబడింది. కాని స్వామి అంటే మనస్వామి. ఈ పంచముఖాలకి ఇచ్చిన వ్యాఖ్యానం చాలా వినూత్నమైనది, విశిష్టమైనది, అర్థవంతమైనది, సత్యార్థమైనది. ఏమున్నాయంటే ఆంజనేయ స్వామికి 5 ముఖాలు లేవు బంగారు. ఆయనలో ఉన్నటువంటి వీరత్వమే 5 పాయలుగా ప్రస్ఫుటించింది ఆయన జీవితకాలంలో. అందులో దయావీరం, దానవీరం, విద్యావీరం, ధర్మవీరం, రణవీరం అని ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ధర్మవీరం. ఈ ధర్మవీరం ఎట్లా ఉన్నదయ్య అంటే, పూలతో కూడినటువంటి ఒక దారానికి వాసన ఎట్లా ఏర్పడుతుందో, సుగ్రీవుడి దగ్గర కర్మవశాత్తు కొంతకాలం మంత్రిగా ఉన్నా, స్వామిగా ఆయనను భావించిన శ్రీరామచంద్ర ప్రప్రథమ దర్శనంతో భార్యలను పోగొట్టుకున్నటువంటి 2 పురుషులు, ఒకరు లోకానికి చెందినవారు, ఒకరు లోకాతీతమైన పురుషోత్తముడు, ఈ 2 దుఃఖాలు వాళ్లది ఏకం కనుక వీళ్ల మధ్య స్నేహం బాగుండాలి అనుకున్నాడు. కనుక రామచంద్రుడికి ఒక ఆప్తవాక్యాన్ని, ఆత్మీయ వాక్యాన్ని మధురమైనటువంటి వచో వినాణంతో, సంభాషణ చాతురితో రాముడి యొక్క హృదయాన్ని మొదటి కలయికలోనే, మొదటి స్పర్శలోనే అనుభవించాడు, పొందాడు హనుమ. లక్ష్మణుడు ఎంత వారించినా రాముడు అన్నాడు, లక్ష్మణ, హనుమంతుడి మాటల వెనక ఉన్నటువంటి నిజాయితీ నువ్వు గమనించటం లేదా? భక్తి గమనించటం లేదా? శరణాగతి గమనించటం లేదా? ఒక అనంతమైనటువంటి సత్య పారమ్యాన్ని గమనించటం లేదా? కనుక ఇతనిని నేను గ్రహిస్తున్నాను అన్నాడు. ఎలా గ్రహించాడు? ఆత్మ యొక్క ఒక ప్రతిధ్వనిగా గ్రహించాడు. అయితే హనుమ చూడండి, ధర్మవీరంలో శ్రీరామచంద్ర ప్రభువు పరిచయం అయ్యేదాకా తన యొక్క శక్తియుక్తులు అన్నింటినీ కూడా, తను మన అంటామే ఈ 2 కూడా సుగ్రీవుడి కోసము మాత్రమే వెచ్చించాడు. అయితే తాను భావించినటువంటి సుగ్రీవుణ్ణి కాపాడగలిగినటువంటి శక్తి ఉన్న మరొక బలవత్తరమైన శ్రీరామచంద్రుడు రాగానే సుగ్రీవుడితో ఒక మాటన్నాడు, ఈ క్షణం నుంచి ఈ రామచంద్ర ప్రభువు నీకు నాకు స్వామి అన్నాడు. అది ప్రపంచంలో ఒక గురువు దొరికి, అసలు గురువులకే గురువు గనక దొరికినట్లయితే సాధకుడు ఈ గురువుని ఆ గురు గురువర్గురువు దగ్గరకు తీసుకువెళ్లాలి. ఇది ధర్మవీరం. అంతేకాదు, ఏ రాముడి కార్యక్రమంలో తన మనస్సును నిమగ్నం చేశాడో, ఏ రామాజ్ఞని ఒక అదృష్టంగా యోగంగా భావించాడో, ఏ రకమైన అపేక్ష లేకుండా ఒకే ఒక్క భావనతో, నా చర్యల వలన, నా చూపు వలన, నా కదలిక వలన, నా మెదలిక వలన నా స్వామి అయినటువంటి రాముడికి ఎంత ఆనందం కలుగుతుంది అది ఒక్కటే పెట్టుకున్నాడు ఆయన. కనుకనే శ్రీరామచంద్రుడి యొక్క కార్యక్రమాన్ని తన కార్యక్రమంగా, శ్రీరాముడి యొక్క ఆజ్ఞని దాటటానికి వీలు లేని ఆజ్ఞగా, శ్రీరామచంద్రునికి మించిన పరదైవం మరొకటి లేదన్న భావనతో ధర్మవీరాన్ని ప్రతిపాదించాడు. ఇది ఒక ముఖం. ఇక రెండవ ముఖం ఆయనది విద్యావీరం. ఆయన గురువెవరో తెలుసిన సూర్యుడు సాక్షాత్. ఆ సూర్యుడు ఈయనకి బోధ చేశాడు. అందుకనే విశ్వనాథవారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో వెలుగు మరొక్క పేరఖిల విద్యలకున్ పరమార్థభూతమై వెలుగులు తన్నుమించి మరి విశ్వమునందున వేరుచోట లేవు, అలఘుడు శిష్యవత్సలుడు అంబుధి శోషణ దాహమూర్తికిన్ వెల్గుల నిధికిన్ గురుత్తమునకున్ జగదక్షునకున్ నమస్కరించదన్నన్నాడు. ఈ జగదక్షుడు ఎవడయ్యా అంటే సూర్యుడు. ఈ ఒక కన్ను పగలుగా, ఒక కన్ను రాత్రిగా, అంటే సూర్య చంద్ర నాడీమండలాలుగా జగత్తుని వెలుగుమయం చేస్తున్నవే. ఆ వెలుగుకు మూలమెక్కడ ఉన్నదని అన్నట్లయితే, గురువైన సూర్యుడైనట్లయితే, దానికి మూలమెవరు అంటే శ్రీరామచంద్ర ప్రభువే అని నమ్మినటువంటి విద్యావీరం. అందుకనే జ్ఞానగుణసాగర అన్నారు ఆయన్ని. జ్ఞానసాగరుడు గుణసాగరుడు. విజ్ఞానం ఉండి అనేక శాస్త్రాలన్నీ పుక్కిటబెట్టి శీలం లేకపోతే వాడి ప్రపంచానికి బరువు. జ్ఞానము ఉండి వినయము ఉండి సద్గుణాలు ఉండి సత్వగుణ ప్రధానమై ఉన్నటువంటి వ్యక్తి గనక, ఒక ఉత్తమ వ్యక్తి గనక ఉన్నట్లయితే వాడు ఈ ప్రపంచానికి మార్గనిర్దేశనం చేయగలడు. కనుక ఆంజనేయ స్వామి సకల శాస్త్ర పండితుడైన రణపండితుడు వ్యాకరణ పండితుడు అన్నాడు రాముడు. రణపండితుడంటే యుద్ధం చేశాడా చేయలేదా కాదు, యుద్ధం చేస్తున్న వేళ ఈ రామ లక్ష్మణులు ఇద్దరికీ కూడా ఏ రకమైన అపాయమూ కలగకుండా మనస్సుని కేంద్రీకరించి యుద్ధ నీతిలో రాముడు ఎట్లా వెళితే రాముడు చక్కగా ఉంటాడో, లక్ష్మణస్వామి ఏ మార్గాన వెళితే ఆయన భద్రంగా ఉంటాడో, అన్ని వేళలా తన కనుగుడ్డుకి తన కనురెప్ప ఎట్లా ఉన్నదో, తాను నమ్మిన స్వామికి స్వామి యొక్క అనుజుడికి బంటై నిలబడ్డాడు ఆయన. కనుక మనకున్నటువంటి విద్యలన్నీ కూడా స్వామి అంటారే, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. ఎన్ని శాస్త్రాలు చదువు, ఎన్ని వేదాలు చదువు, స్వామి చెప్తారు బ్రహ్మ విద్య గురించి ఉపన్యాసాలు చెప్పేవాళ్లు ప్రపంచంలో తక్కువేం లేరు, కానీ ఆచరించేవాడు కంటికొక్కడు కానరాడి అన్నారు స్వామి. బ్రహ్మ విద్య చెప్పటం వేరు, బ్రహ్మ విద్యని అనుభూతిమయం చేసుకోవటం వేరు, అదే బ్రహ్మ విద్యని విభూతిమయంగా జీవించటం వేరు. అట్లా జీవించినటువంటి వాడు హనుమ. ఇది రెండవ ముఖం. ఇక మూడవ ముఖం దయావీరం. దయావీరం, ఇది కరుణావీరం అనొచ్చు కదా, అంటే కరుణ అనేటువంటిది కేవలం పరతత్వానికి చెందిన భావన. దయా, జాలి, సానుభూతి మానవ జీవ సంస్కారానికి సంబంధించింది గనక ఆంజనేయ స్వామి కూడా వానర రూపంలో వచ్చాడు గనక ఈ దయావీరం ఎట్లా ఉన్నది అంటే, సీతమ్మ వారిని దర్శనం చేసినప్పుడు ఆమెకు ఆనందం కలిగించాలి. ఆమెకు ఏం ఆనందం కలిగిస్తుంది? రాముడు వస్తాడు, రావణుని చంపుతాడు, నిన్ను అయోధ్యకి తీసుకెళ్తాడు, మన అందరం కలిసి వెళ్తాం, అదుగో రాముడు ఇట్లా ఉన్నాడు, నీకోసం ఇంత వియోగంలో ఉన్నాడు అని ఒక ఆత్మీయుడుగా ఒక ఆప్తుడుగా చెప్పగలిగినటువంటి ఆ దయావీరాన్ని ప్రకటన చేశాడు. అందుకనే లవకుశులని జన్మ ఇవ్వటానికి ముందే అమ్మవారు హనుమాన్ చాలీసాలో రఘువరా అన్నది ఎవరినంటే రాముణ్ణి కాదు, ఆంజనేయ స్వామిని. రఘువరా అంటే రఘువంశంలో ఆమెలో కలిగినటువంటి ఒక మాతృభావన. ఆ మాతృత్వాన్ని ఒక్కసారి తాకినటువంటి వాడు హనుమ. ఆమె అనుకున్నది ఉంటే ఇటువంటి హనుమ వంటి ఒక కొడుకుంటే చాలు గదా అన్న భావన అంత శోకంలోనూ ఆమె కలిగించినటువంటి వాడు ఆంజనేయ స్వామి గనక అది దయావీరంగా ఉన్నది. అలాగే లంక నుంచి విభీషణుడు వచ్చినప్పుడు అందరూ ఆయన్ని శంకించారు, రాముడు తప్ప. రాముడు ఇంకా నిర్ణయం చేయలేదు. విభీషణుడు అంటున్నాడు, నన్ను నమ్మండి అంటున్నాడు, నువ్వు లంక నుంచి వచ్చావు, పైగా నువ్వు రావణుడి యొక్క తమ్ముడివి గనక నిన్ను నమ్మము అంటున్నారు వీళ్లు. విభీషణుడి గురించి నూటికి నూరు పాళ్లు పక్కన నిలబడి సత్వగుణ ప్రధాన సంపన్నమైనటువంటి వాడు విభీషణుడు, రాజస గుణ ప్రధానమైనటువంటి వాడు రావణుడు, తమోగుణ ప్రధానమైనటువంటి వాడు కుంభకర్ణుడు. కనుక సత్వగుణ ప్రధానంతో ఉన్నటువంటి విభీషణుడు రామచంద్రుడి దాకా రాగలిగాడు. ముగ్గురూ రాగలిగారా? కుంభకర్ణుడు రాగలిగాడా? ఈ రాముణ్ణి వెతుక్కుంటూ వచ్చాడే, శరణాగతి పొంది వచ్చాడే. రామచంద్రుడి యొక్క వాక్యం ధర్మ పరిపాలన గనక ఎవరు అధర్మంలో ఇంతకాలం జీవించినా ధర్మాన్ని ఎరిగినటువంటి వేళ ఆచరించటానికి సంసిద్ధులవుతారో వారు నావారు అన్నాడు రాముడు. ఆ అని అన్నప్పుడు విభీషణుడు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి దయావీరం చేత, పరిపూర్ణమైనటువంటి ఆ సానుభూతి చేత, జాలి చేత రాముడి దగ్గరకు తీసుకుని వెళ్లి విభీషణుడు మనవాడే అన్నప్పుడు రాముడు కూడా కరుణాసముద్రుడు గదా ఒక మాట అన్నాడు, నేనే కావాలి, నన్నే శరణు పొందుతున్నాను అన్నప్పుడు నేను మాత్రం ఎందుకు వదిలిపెడతాను విభీషణుణ్ణి, నాతోనే ఉండని అంటూ, కాదు మనతోనే ఉండని, ఈ నాతోనే మనతోనే మాటలు త్రేతాయుగంలో రాముడి నోట వింటాం, మళ్లీ కలియుగంలో మన స్వామి నోట వింటాం. మనకు కష్టం వచ్చింది, నీ కష్టం అనరు, మన కష్టం అంటారు స్వామి. ఆ మాట్లాడేటువంటి మాటల్లో మనం కలిసి ఉందా, మనం కలిసి చేద్దాం, ఆ మనలో స్వామి యొక్క అభిన్న అద్వైత అద్వితీయ రమణీయ మనోజ్ఞమైనటువంటి ఆ పూర్ణ కరుణ ఆవిష్కరణ అవుతూ ఉంటుంది. నీ కష్టం, నీ ఇబ్బంది ఇవ్వనరు, అననుకూలాలు మనకు ఏర్పడుతుంటాయి బంగారు, అవే తొలగిపోతాయి అంటారు. చూసారా ఎంత ఆ మన అనుకోవటంలోనే పూర్ణత్వం ఉంది. నువ్వు నేను అనగానే ద్వైతం కాబట్టి స్వామి కూడా పూర్ణాద్వైతమూర్తే. అంతేకాదు అసలు పూర్ణ అవతారమూర్తి గనక ఆయన నోటి నుంచి వచ్చేటువంటి మాటలు కూడా అన్ని వీరాలకి లోబడే ఉంటాయి. ఇక విద్యావీరం ఉన్నది, విద్యావీరం చెప్పుకున్నాం, జ్ఞాన గుణసాగరుడు, రణవీరం ఉన్నది. రణవీరం అనేకమైనటువంటి బలాలు ఆయనకు ఏర్పడున్నాయి. లంకాదహనం చాలా ప్రధానమైనటువంటిది. లంకా దహనం చేయమని రాముడేం చెప్పలే, అమ్మవారు ఎలా ఉందో చూసిరా అన్నాడంతే ఆజ్ఞ. కాని సమయజ్ఞుడైన వాడు, కాలమిరిగినవాడు, సమయాన్ని పరమాత్మ స్వరూపంగా భావించినవాడు వెళ్లిన కార్యక్రమాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకుని ఒక స్పష్టమైన నిర్ణయానికి రాగలిగినటువంటి నిర్ణాయక శక్తి కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే ముందు పరిసరాలు చూస్తాడు. ఏమైంది లంకా నగరంలో? లంకా ప్రవేశం చేశాడు, అంతఃపురంలోకి వెళితే ఒక స్త్రీమూర్తి సాలంకృతయై సర్వ ఆభరణాలతో కూడి ఉన్నటువంటి ఒక జగదేక సుందరి పడుకోనుందో మంచం మీద. ఆంజనేయ స్వామి ఒక జీవలక్షణం చేత ఈమె సీత అని భ్రమించాడు. అయితే చూడండి, జ్ఞాన గుణసాగరుడులో జ్ఞానసాగరుడు గనక ముందు ఈ స్త్రీమూర్తిని ఇలా నేను చూడకూడదు అని గుణసాగరత్వాన్ని, విచక్షణ వివేకమనేటువంటి జ్ఞానం చేత అటు శ్రీరామచంద్రుణ్ణి వదిలిపెట్టిన అమ్మవారు సాలంకృతయై పరపురుషుడు ఇంట శయ్యా గృహంలో ఒక పట్టుమంచం మీద ఏ రకమైనటువంటి దుఃఖం లేకుండా వివశాయి పడుకొని ఉంటుందా? ఈ కారణం వల్ల ఈమె అమ్మవారు కావటానికి వీల్లేదు అని నిర్ణయించాడు. అంతేకాదు, జగదేక సౌందర్యం కనిపిస్తున్న ఈ మండోదరిది బాహ్య సౌందర్యమే, అమ్మ యొక్క సౌందర్యము ఆమె జగజ్జనని గనక ఆత్మసౌందర్యం కాబట్టి ఆమె స్వరూపం ఇట్లా ఉండటానికి వీలులేదు అనుకున్నాడు. అది విచక్షణాపూర్ణమైనటువంటి ఒకనొక స్థితి. అలాగే అమ్మవారికి చెప్పాడు, ఆ ఆనందాన్ని కూడా మనందరం అనుభవించాలి అని చెప్తూ ఆ రణవీరంలో మొట్టమొదట ఆయన సీతమ్మవారిని ఆ చెట్టు పైకొమ్మ నుంచి చూసినప్పుడు దభేరుని కింద పడ్డాడు. పడగానే ఆమె లంకానగరంలో వానరుడు ప్రవేశించటం అది మొట్టమొదటి సన్నివేశం. కనుక లంకానగర ప్రజల ఎవరికి మనుషులు తెలుసు, రాక్షసులు తెలుసు, కాని వానర రూపంలో ఉన్నవాళ్లు తెలియరు. అందున చిన్న కోతిగా కనిపించాడు ఆయన. భయపడింది ఆమె, భయపడి కలవళపడి వీడు మరొక రాక్షసుడేమో అనుకుంది. అప్పుడు శరీరాన్ని అమితంగా పెంచి తన యొక్క స్వస్వరూపాన్ని చూపించాడు. అంటే ఆయన దగ్గర అణిమాది సిద్ధులు అన్ని కూడా కైవసమై ఉన్నాయి. సముద్రోల్లంఘన వేళ సముద్రంలో పైన వెళుతూ ఉన్నప్పుడు శరీరాన్ని కుంచించాడు, ఇక్కడ వ్యాకోచింపజేశాడు. అలాగే కార్యాతురాణం న సుఖం న నిద్ర అన్నట్లుగా రామాజ్ఞ పాలించేటువంటి వేళ హనుమ ఏ రకమైన సుఖానికి నోచుకోలేదు, మనస్సుని దానివైపు తిప్పలేదు. మొట్టమొదట సింహిక, మైనాకుడు వీళ్లందరూ కూడా అనేక ఆకర్షణా వలయాలు. కాసేపు విశ్రాంతి తీసుకో అంటే విశ్రాంతికి తావులేదన్నాడు. అలాగే లంకానగర ప్రవేశం చేసినప్పుడు లంకానగరానికి రక్షిణిగా ఉన్నటువంటి లంకిని ఆయన అడ్డుకున్నప్పుడు ఒక్కసారి ఒక ముష్టిఘాతంతో దెబ్బగొట్టినప్పుడు ఆమెకి సహజమైనటువంటి రూపం వచ్చి శాప విముక్తి కలిగినప్పుడు లంకిని ఒక్క మాట చెప్పింది, ఏ మహాత్ముడి యొక్క స్పర్శ చేత మళ్లీ నా దేహం నేను పొందుతానో, నా స్వస్వరూపాన్ని నేను పొందుతానో, ఆనాడే లంకానగరానికి ఆ వైభవం నెమ్మదిగా పతనమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక కాని నువ్వు వచ్చావు కదా, నీ వెనక రావలసిన వారంతా వస్తారు, ఈ రావణరాజ్యం నశించిపోతుంది. అంటే తమస్సు అనేటువంటి అంధకారం చీలిపోయి పరిపూర్ణమైనటువంటి సత్వగుణమైనటువంటి ఒక సామ్రాజ్యం ఇక్కడ ఏర్పడుతుందని ఆమె చెప్పినప్పుడు లంకినికి నమస్కరించాడు హనుమ. అంటే ఆమెలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, ఆమెలో ఉన్నటువంటి శక్తిని ఆయన గమనించుకున్నాడు. అంతేకాదు, గాఢాలింగనం పొందినటువంటి ఈ హనుమ ఎంత పరవశం చెందాడంటే, పట్టాభిషేకం అయిపోయింది, అయిపోయిన తర్వాత అందరూ సేవలు అడిగారు. ఎవరెవరి సేవ, ఎవరికి కావలసింది వాళ్ళు అడిగి తీసుకున్నారు, లిస్టులో రాయించుకున్నారు అనుకోండి. హనుమని మాత్రం అందరూ కావాలని పక్కన పెట్టారు. తమ తమకి కావలసిన సేవలన్నీ మిగిలిపోగా నిజానికి ఏం మిగలలేదు. హనుమ కూడా వెళ్లి నాకు ఈ సేవ ఇమ్మని ఆయన అడగలేదు. ఎవరు ఏ సేవ ఇస్తే అది చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సరే, రాముడు గనక ఆవలిస్తే ఆ ఆవలింతలు లెక్కబెట్టే పని అని ఈయన అనుకున్నాడు. ఈ కారణంగా నేను నా స్వామికి దగ్గరగా ఉండే అవకాశాన్ని వీళ్ళందరూ కలిసి నాకిచ్చారు. రాముడు ఆవలిస్తున్నాడా లేదా గమనించాలి అంటే నేను ఆయన దగ్గరే ఉంటా. ఒకటి, ఎప్పుడు ఆవలిస్తాడో అని నా మనస్సంతా రాముడు మీద తప్ప ప్రపంచం మీద ఉండదు. రెండవది, కాబట్టి వీరందరూ కారణాలు ఏవైనా నాకు అనుగ్రహం ఇచ్చారు. ఈ అనుగ్రహం ఇచ్చినది, ఈ ప్రేరణ, స్ఫురణ, సంకల్పము నా తండ్రి శ్రీరామచంద్రుడిదే కనుక ఈ సేవను నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. కనుక శ్రీరామచంద్రుడి యొక్క సాలోక్య, సామీప్య, సాన్నిధ్య మూడు స్థితులు పొందాడు. ఇక సాయుధ్యమా చెప్పాడు ఆయన. రామా, ఒకనొక సమయంలో గమనించినట్లయితే నీవు దశరథరాజనందనుడివి, రఘురాముడివి, ప్రజారాముడివి, నేను అంజనీసుతుణ్ణి, ఆంజనేయుణ్ణి. మానసిక స్థాయిలో విచారణ చేసినట్లయితే నీవు నాకు యజమానివి, నీకు బంటును నేను. మూడవ స్థాయిలో విచారణ చేస్తే నీవు పరమాత్మవి, నేను ఆత్మను, నీకు నాకు తేడా ఏం లేదు. సూర్యకిరణాలు సూర్యుడి నుంచి ఎట్లా భిన్నం కావో, సుషుమ్నాకిరణాలు చంద్రుడి నుంచి ఎట్లా భిన్నం కావో, ఆత్మలన్నీ పరమాత్మ నుంచి భిన్నం కావు గనక రామా నీవు నేను ఒక్కటే, ఒక ఆధ్యాత్మిక స్థితిలో. కనుక ఈ స్వామి అంటారే, యు ఆర్ మీ ఐఆమ్ యు అనే దానికి అర్థం ఇదే, నువ్వు నేను ఒకటే అంటే భౌతిక స్థాయిలో కాదు, మానసిక స్థాయిలో కాదు, కాని ఆధ్యాత్మిక స్థాయిలో ప్రతి జీవుడు పరమాత్మ యొక్క తత్వాన్ని, అంశాన్ని పుణికిపుచ్చుకొని వచ్చాడు గనక ఈ 21,600 సార్లు చేసేటువంటి ఈ ప్రాణాయామ ప్రక్రియ అంతా కూడా సముద్రోల్లంఘనమే. ఆయన కూడా 21,600 సార్లు చేస్తూ చేస్తూ వెళ్లాడు. ఈ సముద్రోల్లంఘనం అంటే పైకనిపించే భౌతిక సముద్రం కాదది, సంసార సాగరాన్ని దాటటానికి ప్రాణాయామ ప్రక్రియని జపంగా అజపంగా తెలిసినా తెలియకపోయినా 21,600 సార్లు ప్రతిరోజు చేసినట్లయితే ఈ సంసార పారావారాన్ని పరమాత్మయందు లగ్నం చేసినటువంటి మనస్సుతో హనుమ ఎట్లా పరమాత్మ యొక్క ఆలింగనాన్ని, లోకపురుషుడు కాని లోకోత్తరుడైనటువంటి జగదీశ్వరుడైనటువంటి రామచంద్రుడి యొక్క ప్రశంసని ఎలా పొందాడో, మనం కూడా శ్రీరామదాసులుగా ఆయన ఎలా ఉన్నాడో, మనం కూడా స్వామిదాసులుగా, స్వామి అనుయాయులుగా, స్వామి భక్తులుగా, స్వామి యొక్క సమకాలీనులుగా, మనం గనక స్వామి చెప్పినటువంటి అనేకమైనటువంటి బోధనలలో కొన్ని మనం తీసుకుని హనుమంతుడు ఎలా ఉన్నాడో మనం కూడా ఉండగలిగినట్లయితే హనుమవలే మనం కూడా చిరంజీవులమే. భవిష్యత్ బ్రహ్మలము అంటే బ్రహ్మము ఉండేదే భవిష్యత్తులో కూడా ఉండే బ్రహ్మ అని. అంతేగాని భవిష్యత్తు చెప్పే బ్రహ్మ అని మాత్రం అర్థం కాదు. ఆ భవిష్యత్తు ఎలా నిర్మాణం జరుగుతుంది? వర్తమానాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు ఉంటుంది. వర్తమానాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? జరిగిపోయిన భూతకాలంలో జీవితం మనకిచ్చినటువంటి అనుభవాలు, పరమేశ్వరుడు మనకు అనుగ్రహించినటువంటి అనుగ్రహాలు, వీటన్నింటినీ సమన్వయం చేసుకుని నిత్య నైమిత్తికమైనటువంటి జీవితాన్ని కర్మభక్తి జ్ఞాన యోగాలలో ఆంజనేయ స్వామి తన జీవితాంతము కూడా, ఆశాంతము కూడా ఏ రకమైన అపేక్ష లేకుండా చాలా జాగ్రత్తగా, చాలా అప్రమత్తంగా, చాలా ధ్యానముద్రాంకితంగా, ఏకోన్ముఖంగా ఎలా ఆచరించాడో అలా ఆచరించాలి. అందుకనే మనమంతా స్వామి భక్తులమని చెప్పుకుంటాం. ఇంత చేసిన ఆంజనేయ స్వామి ఏమన్నాడో తెలుసునా? నేను భక్తుణ్ణింకా కాలేదేమో, నేను రామదూతను మాత్రమేనేమో, రాముణ్ణి నేను ఎట్లా అనుభవించానో అది మాత్రమే చెప్పగలిగిన స్థితిలో ఉన్నాను తప్ప నేనింకా రామభక్తుణ్ణి అయినానో కాలేదో అన్నాడు. అందుకనే ఏ విషయాన్నైనా విచారణ చేయాలంటే మూడు స్థాయిలున్నాయి కదా. మళ్లీ రామాయణ కల్పవృక్షంలోనే ఆంజనేయ స్వామి గురించి ఓ పద్యం ఉంది. శైవాంశంబనియందునాదశిరస్సంత్రాసచండాకృతి శ్రీవాయుద్భవుడందునా అనిలు శాసించన్ మహాయోగి అయి పోవో కేసరి కోతికూనననా ముక్తేంద్రియ భ్రాతు నన్నవేశించిన రామచంద్ర పద పద్మాధీన చేతస్కుని. చమత్కారంతో కూడిన హనుమ వర్ణన ఇది. ఈయనని రుద్రాంశ రుద్రాంశ అంటున్నారే, ఎలా అనుకోనయ్యా? శివుడి అంశే గనక నిజంగా అయ్యున్నట్లయితే తన నిజభక్తుడైనటువంటి రావణ బ్రహ్మ తలలు పది నేల మీద పట్టానికి ఈయన కారణం కాలేదా? లంక గుట్టంతా చెప్పాడే రాముడికి, ఈయన శైవాంశే ఎట్లయినాడు? భక్తుణ్ణి కాపాడాడా, సంహారం చేశాడే అని ఒక చమత్కారం. పోనీ మానసిక స్థాయిలో చూద్దామంటే, వాయుపుత్రుడు యొక్క కొడుకు అని అందామంటే సముద్రోల్లంఘన వేళ ఈయన ఏం చేశాడు? తన తండ్రిని బంధించాడు. తండ్రి ఎవరు? వాయువు. వాయువు ఎక్కడున్నది? ఆయువు. ఆయువు ఎక్కడున్నది? లోపల ఉన్నది. ఈ ప్రాణ చైతన్యాన్ని ప్రాణాయామం చేత నిరోధించిన ఈ హనుమ వాయుపుత్రుడు అని ఎలా అనగలగం? అనగలం. తండ్రిని బంధించాడు కదా. అనిలు శాసించన్ మహాయోగి అయి పోనీ ఈ రెండూ కాదు. కేసరి కోతికూననా, కేసరి వంశంలో పుట్టిన ఓ కోతిపిల్ల అందామంటే ముక్తేంద్రియ భ్రాతు, ఇంద్రియాలను జయించాడు. అంతేకాదు, జయించబడిన ఇంద్రియాలతో ఇంతకాలం జీవించాడే. ఈయనని నేను ఎట్లా వర్ణించుకోగలను, అనుభవించగలను? అవన్నీ నాకేమి? ఇదిగో ఆయన కూడా, లేదా ఆయన వలే నేను కూడా శ్రీరామచంద్ర పద పద్మాధీన చేతస్కుని. నాకు ఆయనకి ఒక కామనాలిటీ ఉన్నది. ఆ సామీప్యం ఏమిటంటే, ఆయన ఎట్లా రామచంద్రుడి యొక్క దివ్య పాదాల యందు మనస్సును లగ్నం చేశాడో నేను అంతే, నేనెట్లా లగ్నం చేశానో ఆయన అంతే. అంటే భక్తులలో కూడా వాడు పెద్ద వీడు చిన్న అన్న రెండు మాటలు లేవు. భక్తుడు భక్తుడే, దాసుడు దాసుడే, పరమాత్మ పరమాత్మే. ఇవన్నీ కూడా జ్ఞానగుణసాగరుడైనటువంటి హనుమ మనకి పరిపూర్ణంగా బోధ చేస్తాడు గనుక ఈ హనుమ ఎక్కడ ఉన్నాడు అంటే శ్వాసరూపంలో మనలో ఉన్నాడు. అందుకనే మనిషికిన్ని మహిమల ఘనసిద్ధుల గరిమల యదలోపల దైవమున్న హనుమల ఎదిగితే నీ హృదయం నీ దేహం తిరిగే తిరుమల. ఎక్కడ ఉన్నది ఓ తిరుపతి, ఒక పుట్టపర్తి, ఒక శిరిడి ఎక్కడున్నాయే అంటే, నీ లోపల ఉన్నటువంటి పరమాత్మ కంటే నీవు అభిన్నంగా ఉండగలిగితే, పరమాత్మకి నీకు అద్వైత స్థాయి గనక ఏర్పడినట్లయితే నీ శరీరమే పుణ్యక్షేత్రం. దానిలోనే ఉన్న క్షేత్రంలో గనక ఆ హృదయం మీద గనక నీవు శ్రీరామచంద్రుణ్ణి ఎట్లాగైతే హనుమ హృదయస్థానంలో పెట్టుకుని సాకార స్వరూపంగా ఆత్మారాముడుగా ఈ జగత్తుకు చూపించగలిగాడో, మనం కూడా స్వామి భక్తులుగా హనుమని ఆదర్శప్రాయం చేసుకోవాలి. ఆ జ్ఞానాన్ని, ఆ గుణాన్ని, ఆ రణవీరాన్ని, జీవితాన్ని స్వామింటారే, లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్, మీట్ ఇట్. అది ఆ ఛాలెంజ్ని మనం ఎదుర్కోవాలి, ఛాలెంజ్ని దాటకూడదు. అలాగే ఈ రణవీరం, విద్యావీరం, ధర్మవీరం అన్నింటికంటే కూడా స్వామి సత్యస్వరూపులు గనక, ధర్మస్వరూపులు గనక, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఏ సాంఘిక, కౌటుంబిక, రాజకీయ, ఆధ్యాత్మికమైనటువంటి ధర్మాన్ని ప్రబోధం చేశాడో దానినే సత్యసాయిరాముడు కూడా ఈరోజు చేశారు. అంతే, తేడా ఏం లేదు. ఆ రూపం వేరు, ఈ రూపం వేరు, ఆ పేరు వేరు, ఈ పేరు వేరు, ఆ ఉపాధి వేరు, ఈ ఉపాధి వేరు, కానీ ఉన్న చైతన్యం మాత్రం త్రేతలో ఉన్న రాముడు, ద్వాపరలో ఉన్న కృష్ణుడు, కలియుగంలో ఉన్నటువంటి భగవాన్ సత్యసాయి, ఈ మూడు కూడా ఒక్కటేనన్న స్పృహలో హనుమంతుణ్ణి ఆదర్శంగా గనక తీసుకుని జీవించగలిగినట్లయితే, రామకార్యంలో నిమగ్నమైనటువంటి హనుమ ఆదర్శం గనక ఉన్నట్లయితే, భవిష్యత్ బ్రహ్మలం కాకపోయినా రాబోతున్నటువంటి సర్వబ్రాహ్మీమయమైనటువంటి జగత్తులో మన ఆయువు నిలకడగా ఉంటుంది, నిశ్చితంగా ఉంటుంది, అన్ని వేళలా ఆత్మస్వరూపంగా ఉంటుంది. దేహం రావచ్చు పోవచ్చు, కానీ ఆత్మ అఖండమై, చిద్ఘనమై, అనంతమై, అచ్యుతమై, అనుపమానమై, అప్రమేయమై మనందరికీ కూడా అమదానంద స్థితిని కల్పిస్తుంది గనక హనుమని గురించి అనేకమైనటువంటి విషయాలు, ప్రధానంగా సుందరకాండ, దానిని గురించి అనేక ముఖాలున్నాయి. వాటన్నింటినీ కూడా మనం సమయం వచ్చినప్పుడు తీవ్రంగా విచారణ చేద్దాం. సాయిరాం.